హరే కృష్ణ, భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనము చాలా వెరీ వెరీ వండర్ఫుల్ శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. ఈ శ్లోకం గురించి చెప్పడం నాకు చాలా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. సో ఈరోజు శ్లోకంలో మనము పరిపూర్ణత్వము సాధించిన యొక్క యోగి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, అతను ఏ విధంగా పరమాత్మను సర్వత్రా చూడగలడు, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సంబడి ఇన్ ద యోగిక్ ప్రాసెస్, యోగ మార్గంలో ఉండే వ్యక్తి పరిపూర్ణత్వం సాధించినప్పుడు అతని యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఈరోజు శ్లోకంలో మనం చూస్తాము. ఇక్కడ రెండు శ్లోకాలు, అది 29-30 ఈ రెండు శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి మనము ఆ యొక్క అనువాదాలు చూద్దాము. 29 శ్లోకం ఈ విధంగా ఉంది. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందు మరియు సర్వజీవులను నాయందును గాంచును. నిజమునకు ఆత్మదర్శి అయినట్టి వ్యక్తి దేవాది దేవుడైన నన్నే సర్వత్రా గాంచును. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక నిజమైన యోగి అంటే యోగ మార్గంలో పరిపూర్ణత్వం సాధించిన వ్యక్తి ప్రతి జీవిలో కూడా నన్ను చూస్తారు, మరియు అన్ని జీవులు కూడా నాలోనే ఉన్నారు అని కూడా చూస్తారు చెప్తున్నారు అన్నమాట. నిజమునకు అట్టి వ్యక్తి ప్రతి దగ్గర సర్వత్రా నన్నే గాంచును, అంటే ఎల్లవేళ సర్వావస్థల్లో సర్వస్థితుల్లో నన్నే చూస్తారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోకం ఇంకా బాగుంటుంది. ఏమని చెప్పారు, యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మై పశ్యతి, అంటే నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును గాంచువారికి, అంటే ఐ యామ్ దేర్ ఎవ్రీవేర్, నేను సమస్తము ఉన్నాను అండ్ సమస్తం నా యందు ఉంది. అటువంటి వ్యక్తికి ఏంటంట, తస్యాహం నా ప్రణశ్యామి, అటువంటి వ్యక్తికి అతనికి ఈజ్ నాట్, అంటే నేను కనబడకూడదు, నచమేన ప్రణశ్యతి, అతను నాకు కనబడకూడదు జరగదని చెప్పి. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇది తెలుగు అనువాదంలో కొంచెము సరైన పదం పడలేదు. ఐఎమ్ నెవర్ లాస్ట్ నార్ హీజ్ నెవర్ లాస్ట్ టు మీ, అంటే నేను అతనికి దూరం కాదు, అతను నాకు దూరం కాదు, అది యాక్చువల్గా అర్థం. కానీ ఇక్కడ కనబడకూడదు రాశారు, అంటే ప్రతి ఒక్కరిలో నన్ను చూసిన వాడికి, ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసిన వాడికి అండ్ ప్రతిదీ దేవుడిలో ఉంది అని తెలుసుకునే వాడికి, అటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు దూరం కాడు అండ్ భగవంతుడికి అతను ఎప్పుడు దూరం కాడు. సో అది ఈ రెండు శ్లోకాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక, ఎందుకంటే మనము ఏదైనా ఆధ్యాత్మిక మార్గము, అది యోగ మార్గము కానీ భక్తి మార్గం కానీ మార్గం ఏదైనా కానివ్వండి, సో ఆ మార్గము మనము మూడు విషయాలు తెలుసుకోవాలి ఏ మార్గమైనా సరే. మొదటి విషయం ఏంటంటే సంబంధ, రెండో విషయం ఏంటంటే అభిధేయ, మూడో విషయం ఏంటంటే ప్రయోజన. సంబంధ అంటే ఏంటంటే అసలు ఆ మార్గము ఏమిటి, అది సంబంధ జ్ఞానం అంటారనమాట. అంటే ఆ మార్గం ఏం చెప్తుంది, జీవికి భగవంతుడి సంబంధం ఏం చెప్తుందని చెప్పి. రెండో మార్గం ఏంటంటే, అభిధేయ. అభిధేయ అంటే ఏంటంటే, సరే ఆ మార్గము విధి విధానాలు ఏంటి, ఏ విధంగా ఆ పద్ధతి ఏంటి, ఆ ప్రమాణాలు ఏంటి, ఎలా పాటించాలి, ఇది అభిధేయ అంటారు. అభిధేయ అంటే ప్రాక్టీస్. మూడోదండి ప్రయోజన. ప్రయోజన అంటే ఏంటంటే అవుట్పుట్, రిజల్ట్ అనమాట. అంటే ఆ మార్గము ఎవరైతే పాటిస్తారో వారికి అంత్యత ఆ మార్గంలో సక్సెస్ అయిన వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి, దీన్ని ప్రయోజన అంటారనమాట. ఏ శాస్త్రమైనా తీసుకోండి, మన హిందూ గ్రంథాలని కానీ ఏ మతమైనా ఏ గ్రంథమైనా తీసుకోండి, ప్రతి శాస్త్రము ఈ మూడింటి గురించే చెప్తుంది, సంబంధ అభిధేయ ప్రయోజన. సంబంధ అంటే నీకు జీవికి మధ్య సంబంధం ఏమిటి, అభిధేయ అంటే ఆ యొక్క మార్గము ఏమిటి, ప్రయోజనం అంటే ఆ ఫలం ఏమిటి, ఫలితం ఏమిటి అని చెప్పి. సో ఇప్పుడు అష్టాంగ యోగం, మనం 6వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 6వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది, అష్టాంగ యోగ మార్గం నేర్పిస్తుంది అనమాట. అష్టాంగ అంటే 8 అంగాలు అనమాట. ఏంట 8 అంగాలు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, 8 అంగాలు. సో మనము ముందు కూడా చూసాము ఏ విధంగా అష్టాంగ యోగ మార్గం అనేది కలియుగ వాసుకులకి అది కేవలం ఒక సబ్జెక్ట్, అంటే ఒక థియరీ తప్ప ప్రాక్టికల్ కాదు అనేది మనం చూస్తాం కలియుగ మార్గంలో. అందరూ కూడా ఏదో కొంచెం ప్రాణాయామం కొంచెం ఆసన చేసి దాన్ని అష్టాంగ యోగ అనుకుంటారు. యాక్చువల్ గా అది కాదు, అష్టాంగ యోగ అన్నది యాక్చువల్ గా ధారణ ధ్యాన సమాధి, అది యాక్చువల్ గా ఫలితం అనమాట. సో ధారణ ధ్యాన సమాధి ఈ మూడు ద రిజల్ట్స్ ఒక రకంగా చెప్పాలి. సమాధి అనేది అల్టిమేట్ రిజల్ట్, అంటే ఆ సంపూర్ణ పూర్ణత్వము సంపాదించిన వాడు అష్టాంగ యోగ మార్గంలో అది సమాధి అంటారు. అందుకని కొంచెం ముందర ధ్యాన, అంతకన్నా ముందు ధారణ. మొదటివన్నీ ఏంటవి, జస్ట్ బేసిక్స్, యమనియమ అంటే చేయాల్సినవి చేయకూడనివి. ఆసన అంటే ఎందుకంటే అష్టాంగ యోగం అంటే ధ్యాన యోగ కాబట్టి ధ్యానం అంటేనే సరిగ్గా మార్గంలో కూర్చోవాలి కాబట్టి అది ఆసన. ఆసనం అనేది దేనికి, యోగా చేయడానికి ఆసనాలు. ఆసనం అనేది యోగ కాదు, ఆసనం అనేది యోగ మార్గం కోసం ఆసనాలు. ఆ తర్వాత ప్రాణాయామం, ఎందుకంటే ప్రాణాన్ని ప్రాణాయామం అంటే తద్వారా నీ మనస్సు నిగ్రహించుకోవడం. ఎందుకంటే ధ్యానం అంటేనే మనస్సు నిగ్రహించుకోవాలి. మనస్సు నిగ్రహానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది, శరీరం నిగ్రహానికి ఆసనాలు ఉపయోగపడతాయి, రైట్. తర్వాత ప్రత్యాహార, ప్రత్యాహార అంటే సమస్త ఇంద్రియముల నుంచి వైదొలగడం, ఇంద్రియాలని ఇంద్రియ లోపల తీసుకోవడం. తర్వాత అప్పుడు యాక్చువల్ గా మొదలవుతుంది ధ్యాన యోగ. ఏంటది, ధారణ ధ్యాన సమాధి. సో ఒక ధ్యాన యోగి అనేవాడు, ఒక అష్టాంగ యోగి అనేవాడు అతను ఏం చేస్తాడు, అతడు పరమాత్మతో సంబంధం కలిగి ఉంటాడు. భక్తుడు అనేవాడు భగవంతుడితో సంబంధం కలిగి ఉంటాడు, ఒక యోగి అనేవాడు పరమాత్మతో సంబంధం కలిగి ఉంటాడు. సో హృదయంలో సంత సదైవ హృదయేషు విలోకయంతి, రైట్. సో యోగి అనేవాడు హృదయంలో ఉన్న పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ మార్గంలో దానికి అవసరమైంది మొదట ఐదు అంగాలు ఏంటి, ఆ ధ్యానానికి ఉపయోగపడేవి. కానీ ఆరో అంగం నుంచి అసలైన మొదలవుతుంది ధారణ. ధారణ అంటే ఏంటంటే అతను కళ్ళు మూసుకొని ఉంటాడు కానీ పరమాత్ముడు, అదే పరమాత్మకి, పరమాత్మ ఎలా ఉంటుంది, చతుర్భుజ రూపంలో ఉంటుంది కదా. సో పరమాత్మ యొక్క అంగాల మీద ప్రిలిమినరీ మెడిటేషన్, ప్రిలిమినరీ మెడిటేషన్ అంటే ప్రాథమిక స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో భగవంతుని యొక్క అంగాల మీద ధ్యానించడం అనే దాన్ని ధారణ అంటారు అనమాట. ధారణ అంటే ధరించడం, అంటే ధారణ అంటే పట్టుకోవడం అనమాట. అంటే యోగి కళ్ళు మూసుకొని పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుంటాడు, పరమాత్మ యొక్క అంగాల పట్ల, పాదాల పట్ల, అతని యొక్క ఇది పట్ల, వాటి పట్ల, ముఖం పట్ల, ప్రతి ఒక్క అంగం పట్ల ప్రాథమిక స్థాయిలో మనం ధ్యానం చేస్తాడు, దాన్ని ధారణ అంటారనమాట. అదే ప్రాథమిక స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరినప్పుడు, ప్రాథమిక స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరినప్పుడు దాన్ని ధ్యాన అంటారనమాట. సో మనం అంటే ధ్యానంలో ఉన్నాడంటే అంట కదా, చాలాసార్లు ధ్యానంలో ఉండడం అంటే కళ్ళు మూసుకొని ఏదో నిటారుగా నిల్చొని సైలెంట్ గా ఉండదు, అది ధ్యానం కాదు యాక్చువల్ గా. శాస్త్ర ప్రకారంగా భాగవతంలో 3వ స్కందం 28వ అధ్యాయం అయితే తెలుస్తుంది యాక్చువల్ గా ధారణ మరియు ధ్యాన గురించి ఒకటి కాదు రెండు అది ఒక అధ్యాయం మొత్తం ఉంది. ఏ విధంగా ఒక సాకార యోగి, నిరాకార యోగి కాదు, నిరాకార యోగి అంటే అతడు నిరాకారుడి మీద ధ్యానం చేస్తాడు అంటే బ్రహ్మజ్యోతి మీద, సాకార యోగి అంటే అతడు పరమాత్మ మీద ధ్యానం చేస్తాడు. ఇక్కడ కృష్ణుడు మాకు చెప్తుంది సాకార యోగి. సో పరమాత్మని మీద ధ్యానం చేస్తాడు అతను. సో కాబట్టి ధారణ ధ్యాన సమాధి. సో ధారణ అంటే ప్రిలిమినరీ స్టేజ్, ధ్యాన అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట, అంటే కనిష్ట స్థాయి, అదే ప్రాథమిక స్థాయి, గరిష్ట స్థాయి. సో ఆ స్థాయిలో ఏంటంటే సంపూర్ణంగా అతనికి భగవంతుని అంగాల మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత రుచి వస్తుందో అంత రుచి వస్తుంది అనమాట. అండ్ సమాధి అంటే అలా చేస్తూ అతను సంపూర్ణంగా బ్రహ్మ సంస్పర్శజ అంటారు, అంటే అతడు భగవంతుని తాగలుగుతాడు, పర్వతం తాగలుగుతాడని చెప్తారు అనమాట. అప్పుడు ఆ ఒక అద్వితీయమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు సమాధి అనే స్థాయిలో. అప్పుడు అతనికి శరీరం గురించి 1% కూడా తెలియదు సమాధి అన్నప్పుడు. ఈ శరీరపు నియమానికి అతను అతీతం అయిపోతాడు అనమాట. సో ఇది యోగ మార్గం. ఓకే, ఇక్కడ కృష్ణుడు ఈ యోగ మార్గాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంతవరకు గత 5 నిమిషాల్లో ఈ సెక్షన్ మొత్తాన్ని కూడా కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పటి వరకు మనము ఆ సెక్షన్ క్రాస్ చేశాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, ఎవరైతే ఈ స్థాయికి చేరుకుంటారు, అంటే ధారణ ధ్యాన స్థాయి సమాధి స్థాయి చేరుకుంటారో, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి, హౌ హీ సీస్ అని చెప్పి చెప్తారు అన్నమాట. వాస్తవంగా చెప్పాలి అంటే ధ్యాన యోగికి భక్తి యోగికి తేడా ఏంటంటే, అష్టాంగ యోగికి భక్తి యోగికి. అష్టాంగ యోగి అనేవాడు పరమాత్మని హృదయంలో దర్శించుకోవాలనుకుంటాడు, అది అతడికి అతడి దృష్టిలో సక్సెస్, రైట్ ప్రాసెస్ లో సక్సెస్ అంటే ఇంటర్ సక్సెస్. ఏంటది ఇంటర్ అంటే మధ్యస్థంగా సక్సెస్ అనమాట, అంటే పరమాత్మని హృదయంలో దర్శించుకోవాలనుకుంటాడు యోగి. అండ్ భక్త అనేవాడు భగవంతుణ్ణి స్వయంగా చూడాలనుకుంటాడు అనమాట. సో స్వయంగా అంటే కళ్ళెదురుగా. అండ్ యోగి హృదయంలో పరమాత్మను చూడాలనుకుంటాడు. చూడండి, పరమాత్మ భగవాన్ బ్రహ్మన్ అంటే పరమ సత్యానికి మూడు 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 దేర్ ఆర్ త్రీ స్టేజెస్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను చెప్పాను మీకు, ఇది మీకు ఇంకా చెప్పలేదు ఈ సెక్షన్. ఇది అంటే పరమ సత్యము అందులోని భగవంతు నిరాకార రూపం ఉంటుంది, బ్రహ్మజ్యోతి, తర్వాత పరమాత్మ రూపం ఉంటుంది, తర్వాత స్వయం భగవాన్ రూపం ఉంటుంది. సో మూడిట్లో టాప్ మోస్ట్ ఏంటి, స్వయం భగవానుడి రూపము. మన శ్రీ విగ్రహాన్ని పూజిస్తాము స్వయం భగవానుడి రూపము, అది కాకుండా పరమాత్మ రూపం ఉంటుంది, కొంచెం తక్కువ స్థాయి. సేమ్ ట్రూత్ హాఫ్ ట్రూత్, అంతకన్నా తక్కువ స్థాయి ఏంటి, నిరాకార బ్రహ్మం అనమాట. సో మూడు. సో యోగి అనేవాడు పరమాత్మతో సంతోషపడతాడు, అండ్ అతడు అదృష్టవంతుడైతే అలా భగవంతుని యొక్క రూపం మీద ప్రేమను పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, అతడికి భక్తుల సంపర్కము తగిలితే అతడు ఆ స్థాయి నుంచి భక్తి యోగి అవుతాడు అనమాట, అంటే శుద్ధ భక్తుడు అయిపోతాడు. లేదు అయితే ఒకవేళ అతనికి అదృష్టం లేకపోతే ఆ యొక్క ధ్యాన యోగికి భక్తుల యొక్క సంపర్కం దొరకకపోతే ఏమవుతుంది, అతడు ధ్యాన సమాధి స్థాయికి వెళ్తాడు. సమాధి స్థాయికి వెళ్ళిన తర్వాత అతను ఏం కోరుకుంటాడు, మోక్షాన్ని కోరుకుంటాడు. యోగి అనేవాడు మోక్షము లేక ముక్తి, వాట్ ఎవర్ క్వాలిటీస్, దాన్ని కోరుకుంటాడు అనమాట. భగవంతుడు దర్శనం పరమాత్మ దర్శనం కావించిన తర్వాత కూడా రైట్ రైట్ ఈ శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుని చేరుకోవాలి, మోక్షాన్ని పొందాలని కోరుకుంటాడు, ఇది యోగి. అదే అతను అదృష్టవంతుడైతే అతనికి భక్తుల సంపర్కం ఏర్పడితే అతను ఏమవుతాడు, మన భాగవతంలో చాలా కేసెస్ చూసాము ఏ విధంగా యోగులు భక్తుల సంపర్కం వచ్చినప్పుడు శుద్ధ భక్తులు అయ్యారని చెప్పి. వాళ్ళు ఏం కోరుకుంటారు, భగవంతుని యొక్క ప్రేమను కోరుకుంటారు, భగవంతుని యొక్క సేవను కోరుకుంటారు. చూడండి తేడా, జాగ్రత్తగా మీరు గమనించాలి. సో ఒక అష్టాంగ యోగి అనేవాడు అతని అదృష్టం లేనప్పుడు అతను సంపూర్ణత్వం పరిపూర్ణత్వం సాధించినా సరే ఆ పరిపూర్ణత్వ స్థాయిలో అతను ముక్తిని లేదా మోక్షాన్ని కోరుకుంటాడు అనమాట. అంటే సింపుల్ గా ఈ మోక్షం అంటే ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే బయట వాళ్ళ దృష్టిలో అంటే దృష్టిలో మోక్షం అంటే ఏంటంటే ఈ యొక్క ముక్తి అంటే ఈ భవబంధనాల నుంచి విముక్తి రావడము, ఈ శరీరము అంటే ఈ ఆత్మ అనేది శరీరం అనేది ఒక బంధనం కదా, కేజ్, ఆ శరీరం నుంచి శాశ్వతంగా జన్మ మృత్యువుల్ని జయించడం. సింపుల్ చెప్పాలంటే ఈ జన్మ మృత్యువుల్ని జయించి ఈ భవసాగరాన్ని అంటే భౌతిక ప్రపంచాన్ని దాటడమే మోక్షము లేక ముక్తి. ఇది ఇది ధ్యానులు మరియు ధ్యానులు అష్టాంగ యోగుల యొక్క డెఫినేషన్. కానీ భక్తుల యొక్క డెఫినేషన్ ఏంటంటే ముక్తి అంటే వాళ్ళు కేవలము ఈ యొక్క భవబంధనాల్ని ఈ జన్మ మృత్యువు దాటడం మాత్రమే కాదు, తిరిగి తమ యొక్క వాస్తవ స్థితి ఏంటి, మనము భగవంతుని ధామంలో భగవంతుని యొక్క నిత్య పార్షదులము, రైట్. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ఇష్టదేవులు ఉంటారు, కొంతమంది గోలోకానికి వెళ్తారు, కొంతమంది అయోధ్యకి వెళ్తారు, కొంతమంది వైకుంఠానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రేమతో ప్రేమయుక్త సేవ చేస్తూ ఉంటారనమాట. ఇది జీవి యొక్క వాస్తవ స్థితి. జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్, జీవేర స్వరూప, జీవి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి, భగవంతుని యొక్క సేవకులము, భగవంతుని ధామంలో భగవంతుడితో ప్రేమయుత సేవ, ఇది జీవి యొక్క వాస్తవ స్థితి. సో భక్తుడు అనేవాడు ఈ స్థితికి చేరుకోవాలని కోరుకుంటాడు. అదే నిరాకార యోగులు అనేవాళ్ళు ఈ జీవన్ను అదే అంటే జన్మ మృత్యువుల చక్రం నుంచి బయటపడి ఈ భవసాగరం నుంచి బయటపడి శాంతి 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 కోరుకుంటాడు అనమాట. ఇది తేడా, రైట్. సో ఇన్ ఆల్ కేసెస్ ఇక్కడ ఈ యొక్క పూర్ణత్వము సాధించిన యోగులు ఏ విధంగా వారి స్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది కృష్ణుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే రైట్, ఎ ట్రూ యోగి అబ్జర్వ్స్ మీ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ సీస్ ఎవ్రీ బీయింగ్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా నన్నే చూస్తారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా నన్ను చూస్తారు అండ్ ప్రతిదీ కూడా నాలోనే ఉంది అని చూస్తారని చెప్తున్నారు అనమాట. అండ్ సింపుల్ గా చెప్పాలి, ఇండీడ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సీస్టస్ మీ ఎవ్రీవేర్, నన్ను సర్వత్రా చూస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది యాక్చువల్ గా యోగులకి వర్తిస్తుంది, భక్తులకి వర్తిస్తుంది. యోగులు పరమాత్మను చూస్తారు, భక్తులు భగవంతుని చూస్తారు, అంతే తేడా. పరమాత్మ మరియు భగవంతుడు వేరు వేరా అంటే వేరు వేరు కాదు, కానీ మరి వేరు వేరు కాకపోతే తేడా ఏంటి ప్రభుజీ అంటే అర్థమేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొండ ఉంది, దూరం నుంచి చూస్తే కొంత కనిపిస్తుంది, దగ్గర తెలిస్తే ఇంకోలా కనిపిస్తుంది, అవునా కాదా? నున్న కనిపిస్తుంది, పచ్చ కనిపిస్తుంది, దగ్గర తెలిస్తే చెట్లు కనిపిస్తాయి, బుట్టలు కనిపిస్తాయి, పక్షులు కూడా కనిపిస్తాయి, అవునా కాదా? సో దూరం నుంచి చూసింది కూడా కొండనే అండ్ దగ్గర నుంచి చూసిన అదే కొండ, కాబట్టి అది రెండు రైటే. కానీ రెండింటికి తేడా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్, ద డిగ్రీ ఆఫ్ ట్రూత్, అంటే ఆ సత్యం అనేది దగ్గర చూస్తే ఎక్కువ కనిపిస్తుంది ఆ కొండ గురించి. అదేవిధంగా పరమ సత్యం అనేది ఏంటంటే మూడు రూపాలు, నిరాకార రూపము, పరమాత్మ రూపము, భగవంతు రూపము. సో భగవంతుడు అంటే ద హయ్యెస్ట్ ట్రూత్, హయ్యెస్ట్ ట్రూత్ అనమాట, అది భగవంతుడు. సో భక్తుడు అనేవాడు సర్వత్ర భగవంతుని చూస్తాడు, యోగి అనేవాడు సర్వత్ర పరమాత్మను చూస్తాడు. సో ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రతి జీవిలో కూడా అతడు పరమాత్మను చూస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ప్రతిది కూడా ఆ పరమాత్మలోనే ఉందని చెప్పి యోగి చూస్తాడు అని సర్వత్రా ప్రతి దగ్గర అతనికి పరమాత్మ కల్పిస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. సో దిస్ ఇస్ హౌ టు అండర్స్టాండ్ దిస్. మనము భగవద్గీతలో 5వ అధ్యాయంలో చూసాము, 5వ అధ్యాయంలో 26 or 27 శ్లోకం ఏదో అంటుంది, అక్కడ మనం చూడొచ్చు ఏమనంటే, వాట్ ఇస్ ద శ్లోక, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని సునీచే వా స్వపాకే చ పండిత సమదర్శిన, అవునా కదా? ఇక్కడ మనం ఏం చూస్తాము భగవద్గీత, లెట్ మీ సీ అది ఏ శ్లోకమో చూద్దాం ఒకసారి, నెంబర్ ఒక్క నిమిషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే. యా 5.18 5వ అధ్యాయము 18వ నంబర్ దయచేసి నోట్ చేసుకోండి. దీని గురించి ఆల్రెడీ నేను క్లాస్ కూడా ఇచ్చాను నేను, అంటే నాకు నెంబర్స్ ఛాన్సర్ గుర్తుకుండవు. సో ఏమని చెప్పారు ఇక్కడ, విద్యా వినయ సంపన్నే అంటే విద్య వినయ సంపన్నే, ఎవరైతే వినయంతో కూడిన విద్య, వినయంతో వినయం లేని విద్య అది ఎందుకు పనికిరాదు, ఇంకా నేను నశింపజేస్తుంది. వినయంతో కూడిన విద్య సంపన్నుడు, అటువంటి సంపన్నుడు అంటే ఎవరు, నిజమైన యోగి లేకపోతే భక్తుడు, ఇద్దరు కూడా ఇద్దరికి వర్తిస్తుంది. యాక్చువల్గా యోగికి వర్తిస్తుందంతా భక్తుడికి వర్తిస్తుంది, భక్తుడికి వర్తిస్తుందంతా యోగికి వర్తిస్తుందని గ్యారంటీ లేదు. బికాస్ డివోటీ భక్త అన్నాక యోగ స్థాయి దాటాక భక్తుడు అవుతారు అనమాట, రైట్? సో ఏమన్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని, అంటే ఒక బ్రాహ్మణుణ్ణి, గవి అంటే ఒక గోవుని, హస్తిని అంటే ఒక ఏనుగుని, రైట్, మరియు ఒక కుక్కని, సునీచ స్వపకేచ, సునీచ అంటే కుక్క, స్వపక అంటే కుక్క మాసం తినేవాడిని, అందరినీ సమాన దృష్టితో చూస్తారు. పండిత సమదర్శిన, పండిత సమదర్శి, పండిత అంటే ఎవరు, విద్యా వినయ సంపన్నే, అతను పండితుడు అనమాట. అంటే పండితుడు కేవలం ఒక ఇది 2 రూపాయల బ్రాహ్మణ థ్రెడ్ వేసుకుని నావాలు పెట్టుకున్న పండితుడు మాది ఇక్కడ. పండితుడు అంటే ఏంటి, ఎవరైతే వినయంతో కూడిన విద్య అనే సంపద కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. ఆ సమానంగా చూడడం అంటే ఏంటి ప్రభుజీ, ఇప్పుడు మనం ఉన్నాము, గోవుని పూజిస్తాము, కుక్కని మనం పూజించట్లేదు. కుక్కను పూజిస్తాం, మీరు ఏ రోజైనా సరే నేను క్లాస్ చెప్పాను కుక్కను పూజించమని, గోవుని పూజించమని చెప్పాను నేను, పిల్లిని పూజించమని చెప్పలేదు. ఆఫ్కోర్స్ ఫారెన్ లో కుక్కను పూజిస్తున్నారు, గోవుని చంపేస్తున్నారు. సో సమానంగా చూడడం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే వారితో మనం ప్రవర్తించే విధానం వేరే ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా సమాన భావంతో, అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అంశే. ఒక యోగి అనేవాడు ఏం చూస్తాడు, ప్రతి ఒక్కరు పరమాత్మను చూస్తాడు యోగి అనేవాడు. భక్తుడు అనేవాడు ఏం చూస్తాడు, ప్రతి ఒక్కడు కూడా భగవంతుని యొక్క అంశే, ఇతను కూడా భగవంతుని సంతానమే ఆ భావంలో చూస్తాడు. కాబట్టి ఇతనికి కూడా గౌరవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అంటే గౌరవించడం అంటే నీకు ఈ ఈ లోకంలో బతికే హక్కు ఎంత ఉందో రైట్, వేరే జీవి కూడా అంతే ఉంది. నువ్వే విధంగా నువ్వు ఎలాగ భగవంతు సంతానము, వాళ్ళు కూడా భగవంతు సంతానమే. మనకి మానవ జన్మ అనే ఒక మంచి డ్రెస్ వచ్చింది, వాళ్ళకి కుక్క జన్మ అనే ఒక చీప్ డ్రెస్ వచ్చింది, అంతే తేడా. ఇప్పుడు మనము డ్రెస్సులు మారినది మాత్రాన డ్రెస్సెస్ మారుస్తున్నాము. ఈరోజు నేను మంచి డ్రెస్ వేసుకొస్తాను, రేపు నేను పాత్ర డ్రెస్ వేసుకొస్తాను, దాని అర్థము నా విలువే మారట్లేదు కదా. నేనే డ్రెస్ మారుతుంది. అదే విధంగా ఈ శరీరాలు అనేవి డ్రెస్సులు లాంటివి అనమాట. కాబట్టి కానీ లోపల ఆత్మ సమానమే, ప్రతి ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశమే. ప్రతి ఆత్మలో భగవంతుని యొక్క అంశం, ప్రతి శరీరంలో కూడా పరమాత్మ ఉంటుంది. కాబట్టి ప్రతి జీవిని మనము గౌరవించాలి అనమాట. సో ఇది మనము 5వ అధ్యాయంలో చూసాము, ఏ విధంగా ఒక పండితుడు అనేవాడు ప్రతి జీవిని చూస్తాడని చెప్పి. అదే విషయం ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఏంటంటే యోగ స్థాయి యోగి, ఈ యొక్క అష్టాంగ యోగి అనేవాడు పూర్ణత్వం సాధించినప్పుడు అదే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని చూస్తాడు, పరమాత్మను చూస్తాడని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఆ పండిత సమదర్శన అనే స్థాయి కన్నా కూడా ఎక్కువ స్థాయి ఇది, అంతకన్నా పెద్ద స్థాయి ఇది. ఏంటంటే కేవలం ప్రతి జీవిలో భగవంతుని చూడడం మాత్రమే కాదు, ప్రతి దానిలో కూడా భగవంతుని చూడగలడు. ఎవరు? యోగి అనేవాడు. ఆయన ఏమంటారు, చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక కృష్ణ డివోటీ ఉండేవన్నమాట. అతను అప్పుడు 6th 7th క్లాస్, అతనే నాకు ఫస్ట్ టైం భగవద్గీత ఇచ్చాడు, చదవమని చెప్పాడు, భాగవతం చెప్పేవాడు అప్పుడప్పుడు. సో ఒకసారి మా ఇంటి బయట కొబ్బరి చెట్టు ఉండేది. కొబ్బరి చెట్టు ఇలా ఉండేది కాదు, కొంచెం యాంగిల్లో ఉండేది. కొన్నిసార్లు కొబ్బరి చెట్లు కొంచెం ఒక 30 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయి కదా, సో అలా ఉండేది. సో ఇంటి బయట మామూలుగా నేను రోజు ఆ కొబ్బరి చెట్టు మీద కొంచెం ఎత్తేవాడిని కాళ్ళు తన్నేవాడు అనమాట. మామూలుగానే ఒక చిన్నపిల్లలు ఏదో ఏం చేస్తాం అడిగే తెలియదు కదా. సో అతను ఒకరోజు మేడం నుంచి చూసి అన్నాడు, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఏం చేయట్లేదు అని అన్నాడు. అలా కాదు, ఆ కొబ్బరి చెట్టులో కూడా పరమాత్మ ఉంటుంది కదా, నువ్వు ఊరికి నుండి కాళ్ళు తెద్దుతున్నావు అని అడిగారు అనమాట. నేను షాక్ అయ్యాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఉన్నాను ఈ కొబ్బరి చెట్లు కూడా. అవును కదా, ఇది కూడా ప్రాణి జీవి, దానికి ఆ శరీరం దొరికింది, అందులో కూడా పరమాత్మ ఉంటారు, మనం దాన్ని గౌరవించాలి రైట్. సో దాన్ని దేనికోసం సృష్టించబడ్డారో ఆ అవసరానికి వాడుకోవచ్చు, కానీ ఊరికనే దాని మీద మనం హింసించకూడదు చెప్పి. సో అలా అనుకున్నప్పుడు మనము ఆ కొబ్బరి చెట్టు కూడా ప్రేమించగలం అనమాట, ప్రతి జీవిని ప్రేమించగలం. కొంతమంది ఏమంటారంటే ఈ భక్తి అవన్నీ అవసరం లేదు, మానవతావాదము నిజమైన ధర్మము అంటారనమాట. శ్రీ ప్రభుపాద ద్వారా ఆర్గ్యుమెంట్ చేసేవారు కొంతమంది ఏమంటారంటే, ప్రభుపాద్ హరే కృష్ణ ఇవన్నీ జపం చేస్తున్నాము, సో బట్ దానివల్ల ఎవరికేం లాభము, మేము సమాజ సేవ చేస్తున్నాము, మనుషుల్ని ప్రేమిస్తున్నాము, మేము మనుషుల్ని ప్రేమిస్తున్నాము అని చెప్తారు. సో వీఆర్ డూయింగ్ గ్రేటర్ సర్వీస్, మేము సమాజానికి ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నామని చెప్పేవారు. టుదిశ్రీ ప్రభుపాద్ ఉడిసే ప్రభుపాద్ ఏమంటారంటే, యు ఆర్ జస్ట్, మీరు హ్యుమానిటేరియన్ అంటున్నారు అంటే కేవలం మనుషుల్నే ప్రేమిస్తుంటారు, మేము ప్రతి జీవిని ప్రేమిస్తాము. కృష్ణాస్ డివోటీ, భగవంతుని యొక్క భక్తులు అనేవాడు కేవలం మానవుల్ని మాత్రమే కాదు ప్రతి జీవిని ప్రేమిస్తారు. ఎందుకంటే కేవలం మానవులు మాత్రమే కాదు, ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశమే. ప్రతి జీవికి కూడా ఈరోజు వేరే శరీరం ఉంటుంది, రేపు అతను మానవ శరీరంలో రావచ్చు. ప్రతి జీవి కూడా నీకెంత, నువ్వు దేనికోసం వచ్చావు ఈ లోకానికి, యు వాంట్ టు ఎంజాయ్, నువ్వు తప్పు చేసి వచ్చావు, అది కూడా తప్పు చేసే వచ్చింది, అందరూ ఒకటే తేడా. ఇప్పుడు ఒక కుటుంబ ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇస్తారు, ప్రభుపాద ఏమంటారంటే, అంతెందుకు చాలా మంది క్రిస్టియన్ ఫాదర్స్ ప్రభుపాద ఆర్గ్యుమెంట్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రభుపాద అనేవాళ్ళు ప్రభుపాదను యూనో మీట్ ఈటింగ్, మాంస భక్షణ ఎందుకు తప్పు అనేవారు అనమాట, రైట్, వై ఇట్ ఇస్ రాంగ్ అని చెప్పి. రైట్, యానిమల్స్ అనేది మన కోసమే ఉన్నాయి కదా అనేవారు అనమాట, మన కోసమే భగవంతుడు పుట్టించాడు, వాళ్ళు అదే అంటారు, మన కోసమే భగవంతుడు వాళ్ళని పుట్టించాడు కాబట్టి వాటిని చంపితేనే తప్పేముంది అని చెప్పి. సో ప్రభుపాద్ వుడ్ సే దట్ నువ్వు శరీరమే ఆత్మ అని చెప్పి, ఆత్మ అనేవాళ్ళు వాళ్ళు, అట్లీస్ట్ బైబిల్ పట్టుకొని ఆత్మ అనకుండా ఉండలేదు కదా. సో ఆత్మ అనేవాళ్ళు, సో నువ్వెలాగ ఆత్మను ఆ జంతు గుడిలో కూడా ఆత్మ ఉంది కదా అంటారు అనమాట, ఆ జంతు శరీరం కూడా ఆత్మ ఉంది కదా అని చెప్పి. సో అందుకే కొంతమంది క్రిస్టియన్స్ ఒప్పుకోరు జంతు శరీరంలో ఆత్మ ఉందని చెప్పి. సో కానీ మనం చూసినట్లయితే ప్రతి మనం ఎలా బతుకుతాము, మనం ఎలా పెరుగుతున్నాం, మనం ఎలా ఫీలింగ్ అవుతున్నాం, అవి అలాగే ఫీల్ అవుతాయి. మనకి ఒక రకమైన శరీరం, వాటికి ఇంకో రకమైన శరీరం, అంతే తేడా. సో వాటికి ఆత్మ ఉంది కదా చెప్పి. అవును, కాబట్టి మీరే అంటారు కదా, సోల్ ఇస్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆత్మ అనేది భగవంతుని యొక్క సన్ ఆఫ్ గాడ్ అని. సో భగవంతుని యొక్క సంతానము, అంశ, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ సంతానం, వాళ్ళ బిడ్డ అంటారు, మనం అంశ అంటాం అనమాట. సో భగవంతుని యొక్క దేవుడి బిడ్డలు అంటారు వాళ్ళు. సో భగవంతుని యొక్క అంశ అంటాం మనము. సో ఎలా అనుకున్నా సరే, సో అనుకున్నప్పుడు నువ్వు కూడా భగవంతుని యొక్క అంశాలే, నువ్వు కూడా దేవుడి బిడ్డవే, ఆ పక్కన ఉన్న జంతువు కూడా దేవుడి బిడ్డనే అని చెప్పి. కాబట్టి నువ్వు అంటే ఇప్పుడు ఒక తండ్రి దగ్గర ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పిల్లవాడు బాగా బలవంతుడు, ఇంకొక పిల్లవాడు బలహీనుడు. సో అతను బలహీనుడు కదా అని చెప్పి బలవంతుడు అనే ఈ బలవంతుడనే పిల్లవాడు ఆ బలహీనుడు చంపేస్తే తండ్రి ఆనందపడతాడా? తన తమ్ముడు చంపితే తండ్రి, తమ్ముడు బలహీనుడు కదా అని చెప్పి తమ్ముడిని చంపేస్తే తండ్రి ఆనందపడతాడా? ఏ తండ్రి ఆనందపడదు. సో ప్రభుపాద్ ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చేవారు అనమాట, అంటే వాళ్ళకి ఈ విధంగా అర్థమయ్యేలా చెప్పేవారు. కాబట్టి వీఆర్ ఆల్, ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశమే. కాబట్టి ప్రతి జీవిలో కూడా మనము అంటే భగవంతుని చూడాలి. కానీ అదే కృష్ణుడు వేరే అధ్యాయాలు 7వ అధ్యాయం అక్కడ చెప్తారు. ఇదే విషయం ఏం చెప్తారంటే, ఐ మీన్ ఎవ్రీథింగ్, ప్రతిదాన నేను ఉన్నాను కానీ ప్రతిదీ నేను కాదు అని కూడా చెప్తారు. అది కూడా ఇంపార్టెంట్. ఏంటది, మయాతతం ఇదం సర్వం జగత్వ్యర్థ మూర్తిన మత్స్థాని సర్వభూతాని ఎనీహౌ అక్కడ ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే, భగవంతుడు ప్రతి దానిలో నేను ఉన్నాను కానీ ప్రతిదీ నేను కాదు అని చెప్తారు. అది కూడా ఇంపార్టెంట్. ప్రతిదీ అందులో భగవంతుడు ఉన్నారు కానీ ప్రతిదీ భగవంతుడిలో కూడా ఉంది, కానీ ప్రతిదీ భగవంతుడు కాదు. ఇప్పుడు ఒక గోవులో భగవంతుడు ఉన్నాడు కానీ గోవు భగవంతుడు కాదు. కుక్కలో భగవంతుడు, కుక్క భగవంతుడు కాదు. అది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారు, భగవంతుడు మాట కూడా మనం భగవంతుడు అంటారు. అది కూడా తప్పు లాజిక్. సో ఒక యోగి అనేవాడు ఆ పరిపూర్ణ స్థాయిలో ప్రతి దానిలో కూడా అతడు భగవంతుని చూడగలడు. భక్తుడు కూడా, యోగి వర్తించింది, భక్తుడు కూడా వర్తిస్తుంది. ప్రభుపాద భాష్యంలో చూసినట్లయితే కృష్ణుడు యోగి గురించి చెప్తున్నారు, ప్రభుపాద భాష్యంలో భక్తుడు గురించి చెప్తున్నారు. యాక్చువల్లీ ఎంటైర్ భగవద్గీత చూసినట్లయితే కృష్ణ ప్రభుపాద వారు భక్తుడు గురించి, భక్తి యోగ గురించి చెప్తుంటారు అనమాట. ఎందుకంటే భక్తుడికి ఎలా వర్తిస్తుంది అని చెప్పి చెప్తుంటారు. సో ఎనీహౌ, సో అతడు ప్రతి దానిలో భగవంతుని చూడాలి. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మామూలుగా లాజికల్ గా కూడా భగవంతుడు మనం చూస్తాం మహావిష్ణువు, గర్భోదక విష్ణువు, శిరోదక్షాయ విష్ణువు. శిరోదక్షాయ విష్ణువు అంటే పరమాత్మ. ఇది యాక్చువల్ 3లో మీరు చదువుతారు, లెవెల్ 2లో ఉన్నారు మీరు. 3 వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు భగవంతుడు మహావిష్ణువు 3 రూపాలుగా విస్తరిస్తారు. నారాయణుడు 3 రూపాలు విస్తరిస్తారు అనమాట. మొదటి విస్తరణ పేరు మహావిష్ణువు, 2వ విష్ణువు పేరు గర్భోదక విష్ణువు. గర్భోదక విష్ణువు అంటే పద్మనాభుడు. పద్మనాభుడు తెలుసు కదా, అతను గర్భ, అతను నాగి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. 3వ విష్ణువు పేరు శిరోదక్ష విష్ణు, అతన్నే పరమాత్మ అంటారు అనమాట. సో ఇందులో మహావిష్ణువు ఎవరు, 1వ విష్ణువు మహావిష్ణువు. మహావిష్ణువు నుంచి శ్వేతరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి, అనంతకోటి బ్రహ్మాండ నాయక అంటారు అందుకే అతన్ని. సో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఎవరు, మహావిష్ణువు. సో మహావిష్ణువు శ్వేతరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క బ్రహ్మాండంలోని మళ్ళీ అదే విష్ణువు 2వ విష్ణువు వస్తారు, అతని పేరే పద్మనాభుడు అనమాట. గర్భోదక్ష విష్ణువు అంటారు. అతడు శేషరాయి పడుకుంటారు, అంటే అనంత విష్ణువు పడుకొని ఉంటారు. అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. 14 లోకాలు ఏర్పడతాయి. ఆ నాభి, ఆ పద్మం ఉంది కదా, పద్మం యొక్క కాండం, ఆ కాండం ఆనుకొని 14 లోకాలు వస్తాయన్నమాట. ఏంటవి, భూలోక, భూర్లోక, స్వర్గలోక, జనలోక, తపోలోక, మహర్లోక, సత్యలోక, కింద అతల, విత్తల, సుతల, రసతల, మహాతల, తలతల, పాతాల, 14. సో ఇది 2వ విష్ణువు. అప్పుడు జీవులన్నీ వస్తాయి. ఆ ప్రతి జీవిలోని అదే విష్ణువు 3వ విస్తరణ, ఏంటది, శిరోదక్షాయ విష్ణువు, క్షీరోదక్షాయ విష్ణువు అంటారు. అతన్నే పరమాత్మను అంటారు. ప్రతి హృదయంలోకి వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఈజీయే. ఏ విధంగా, ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ అవును కదా. ఇప్పుడు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అంటే పరమాత్మ అనేవాడు అంటే శిరో 3వ విష్ణువు, 3వ విస్తరణ ఎవరు, శిరోదక్ష విష్ణువు. సో శిరోదక్ష విష్ణువు పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో ఉన్నారు, పరమాత్మ రూపంలో. అండ్ సో ఐఎమ్ అంటే ప్రతిదానం ఉన్నాడు, కానీ నాలో ప్రతిదీ ఉంది అని అదే అర్థం చేసుకోవాలి. ప్రతిది నాలో ఉంది అంటే ఎలాగా, మహావిష్ణువులో అవునా కదా. ప్రతి మహావిష్ణువులో అంటే ప్రతి జీవి కూడా బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళు, ఆ బ్రహ్మాండాలే మహావిష్ణువులో కలిసిపోతున్నాయి. కాబట్టి ప్రతి జీవి మహావిష్ణువులో ఉన్నాడు, ప్రతి జీవి మహావిష్ణువులో ఉన్నాడు, అండ్ ప్రతి జీవిలో కూడా శిలో దక్షిణ విష్ణువు ఉన్నాడు, అతనే పరమాత్మ. ఓకే, సో అగైన్ టెక్నికల్ మ్యాటర్స్ ఇవి, బట్ ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ రైట్. సో ఇది లెవెల్ 3లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, లేదనుకుంటే యూట్యూబ్లో నేను 1 పాయింట్ భాగవతం క్లాసెస్ చెప్తున్నాను కదా ప్రతి బుధవారం నాడు, మొదటి స్కందం 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకే, అంతెందుకు భగవద్గీత లెవెల్ 1లో కూడా, భగవద్గీత లెవెల్ 1లో 7th చాప్టర్, 7th చాప్టరా 8th చాప్టరా 7వ అధ్యాయం లేకపోతే 8వ అధ్యాయంలో అయితే నేను దీన్ని చాలా విస్తారంగా పవర్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు విష్ణువుల గురించి. ఎనీహౌ, ఈ విధంగా అతను ప్రతి జీవిలో కూడా అతను సర్వత్ర కూడా భగవంతుని చూస్తాడు, ప్రతి జీవిలో కూడా భగవంతుని చూస్తాడని చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఇస్ వి కెన్ సీ ఏ విధంగా డివోటీస్ కూడా ప్రతి దానిలో కూడా వాళ్ళు ప్రతిదీ భగవంతుడు ప్రతి దగ్గర భగవంతుని చూడటం అంటే ఏంటి, లైక్ ప్రభుపాద్ మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు, అండ్ ప్రతిదీ కూడా వాళ్ళు చూసేవారు. ప్రభుపాద్ ఏ విధంగా ప్రతి దానిలో కూడా భగవంతుని చూస్తున్నారు, ప్రతిదీ భగవంతుని సంబంధం చూస్తున్నారు. ప్రభుపాద్ బీచ్ అంటే వెళ్ళేవాడు, ప్రభుపాద్ ఏమైనవాడు, ఈ సముద్రం చూడండి ఎంత పెద్ద సముద్రం, అనంతమైన సముద్రం, ఈ కెనడాలు వస్తున్నాయి, ఇక్కడ వరకే వస్తున్నాయి, ముందుకు రావట్లేదు. సో ఎవరు కెనడాలు ఇక్కడ వరకు వచ్చారు నిర్ణయించారు, దట్ ఈస్ గాడ్ అని చెప్పేవారు అనమాట. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఫంక్షన్ అవుతుంది అంటే ఎలాగా, అది భగవంతునితో సంబంధంగా చూడగలిగేవారు. అంటే ఏంటది, దట్ మీన్స్ దే ఆర్ సీయింగ్ లార్డ్స్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్. ఒక శుద్ధ భక్తుడు ప్రతిదీ ప్రతి దానిలో కూడా భగవంతుని ప్రమేయాన్ని చూడగలడు. అంతెందుకు భగవద్గీత 10వ అధ్యాయం, ఇప్పుడు మీరు 6వ అధ్యాయంలో ఉన్నారు, 10వ లెవెల్ 3 వాళ్ళకి 10వ అధ్యాయం అయింది. అక్కడ భగవంతుడు చూస్తే మొత్తం 10వ అధ్యాయం మొత్తం భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదే విషయం చెప్తున్నాడు, ఏ విధంగా ప్రతి దానిలో కూడా నన్ను చూడడం ఎలాగా అని చెప్పి చెప్తారు భగవంతుడు. ఏమంటారంటే మమ తేజస్ సంభవత్ అని చెప్తారు, అంటే నా యొక్క తేజస్సు ద్వారానే ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా సాధ్యం అవుతుంది అని చెప్పి. సో భగవంతుని ఈ విధంగా చెప్తారనమాట. కాబట్టి ఈ శాస్త్రం చదవడం ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏమని, ప్రతిది కూడా భగవంతుని సంబంధం నడుస్తుందని చెప్పి. అండ్ శుద్ధ భక్తులు చాలా స్వాభావికం. ఐ రిమెంబర్ అంటే ఇస్కాన్ దేర్ వన్ మహారాజ్, అతని పేరు ఏంటంటే ప్రభు, అతని పేరు ఏంటంటే జయానంద్ ప్రభు అని చెప్పి, చాలా సీనియర్ ఇస్కాన్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ డివోటీస్. సో అతను టెంపుల్ ప్రెసిడెంట్, బ్రూక్లిన్ టెంపుల్ ప్రెసిడెంట్ అమెరికాలోని. అండ్ ఇంటి ముందు బయట చెట్టు ఉండేది, యాపిల్ పళ్ళు కాసేది, ఇంకో చెట్టు ఉండేది పువ్వులు పూచేది. సో ఆ పళ్ళు కూడా భగవంతుడు సమర్పించే వాళ్ళు, ఆ పువ్వులు కూడా భగవంతుడు సమర్పించేవాళ్ళు. అతను రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జపం చేసేవాడు అనమాట. ఎందుకని, ఎందుకంటే టు ఎంకరేజ్ ద ట్రీ, ఎందుకంటే ఆ చెట్టు కూడా లో కూడా భగవంతుడు ఉన్నాడు, అది కూడా భగవంతుడి అంశమే కాబట్టి ఆ పళ్ళు ఎవరికి చెందాలి, భగవంతుడికే చెందాలి. ఎందుకంటే భగవంతుని ఆ చెట్టు భగవంతుని అంశ, అంశ అనేది ఎవరికి సేవ చేయాలి, పూర్ణత్వానికి సేవ చేయాలి. పార్ట్స్ సపోజ్ టు సర్వ్ ద హోమ్. సో అతను ఆ చెట్టు ముందు జపం చేసేవారు అనమాట, చెట్టును ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎప్రిషియేట్ చేసేవాళ్ళు, మీ పళ్ళు భగవంత సేవ వినియోగపడుతున్నాయి, మీ పువ్వులు భగవంత సేవ వినియోగపడుతున్నాయి అని చెప్పి. సో డివోటీస్ కెన్ సీ యాక్చువల్ గా ప్రతిది కూడా ఏం చూడగానే ఇది భగవంతునికి అని చెప్పి. చూడండి మీరు తిరుపతి వెళ్తే అక్కడ పువ్వుల తోట ఉంటుంది, ఏమంటుంది అక్కడ, ఎవరు పువ్వులు కోయరాదు, ఈ పువ్వులు ఎవరికి, స్వామి వారికి అని చెప్పి. బికాస్ దే కుడ్ సీ ఎవ్రీథింగ్, ప్రతిది కూడా భగవంతుని యొక్క అంశమే, ప్రతిది కూడా భగవంత సేవకే వినియోగించాలి. సో భక్తులు ఏ భక్తులు ఎప్పుడు ప్రతిదీ భగవంతునితో సంబంధంగా చూస్తారు కాబట్టి ప్రతిదీ భగవంతుని సేవకే వినియోగించాలని చెప్పి చూస్తారు అనమాట. సో అండ్ మై స్పిరిచువల్ మాస్టర్, అతను ముందు గోసేవ చేసేవారు, అండ్ గోసేవ చేయాలంటే గడ్డిని కొయ్యాలి, అతను గడ్డిని కోయడా కూడా మనసు ఒప్పేది కాదు. ప్రతి గడ్డి పరగ దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం జపం చేసేవారు, ఏమని, ఇప్పుడు గోమాత సేవ కోసం మిమ్మల్ని నేను కోస్తున్నాను అని చెప్పి వాడికి, ఇప్పుడు మీ యొక్క జీవితము ఒక గోమాత సేవకి వినియోగింపబడుతుంది, అది ఆ పావులు కృష్ణుడి సేవకి వినియోగపడుతుంది. అంటే ఈ సీస్ హౌ ప్రతిదీ భగవంతు సేవకి ఎలా వినియోగించాలి, అండ్ వాటిని ఎంకరేజ్ చేయడానికి వారు భగవంతు నామం జపం చేసేవారు అనమాట. సో లైక్ దిస్ వి కెన్ టెల్ మెనీ ఎపిసోడ్స్. అంతెందుకు భక్తులు అనేవాళ్ళను మస్కిటోస్ కూడా చంపడానికి ఇష్టపడరు, బికాస్ వాటిల్లో కూడా కంప్షన్ ఉంది. అఫ్ కోర్స్ అలా చెప్పి వాటిని వదిలేరు, వాటిని కాపాడమని ప్రయత్నించాలి, బట్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ వేరే జీవిని హింసించడానికి హింసించకపోవడం ప్రయత్నిస్తారు అనమాట. బికాస్ దెసి ప్రతి దానిలో వాళ్ళు పరమాత్మను చూస్తారు కాబట్టి, పరమాత్మ ప్రతి దానిలో చూస్తారు కాబట్టి వాళ్ళు ప్రతి జీవికి గౌరవం ఇస్తారు, ప్రతి జీవికి గౌరవం ఇస్తారు, ఊరికనే దేన్ని కూడా హింసించారనమాట. రైట్, అంతెందుకు ఒక డివోటీ అనేవాడు మెడిసిన్, బయట వాళ్ళు కూడా జబ్బు వస్తే మెడిసిన్ వేసుకుంటారు, డివోటీ కూడా జబ్బు వస్తే మెడిసిన్ వేసుకుంటారు. తేడా ఏంటి, డివోటీ మెడిసిన్ వేసుకున్నప్పుడు అతను ఏమనుకుంటారు, ఇది నేను కృష్ణుని స్వీకరిస్తున్నాను ఈ మెడిసిన్ ద్వారా. సో దిస్ మెడిసిన్ దే ఆర్ సీయింగ్ దిస్ ఇస్ ఆల్సో కృష్ణాస్ మర్సీ, భగవంతుని యొక్క కృప, దీన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి. ఒక నీళ్లు తాగినా సరే రసోహం అప్సు కౌంతేయ, సిమిలర్ గా ఆహారం తీసుకున్న సరే ఆహారం కూడా ఏంటది దాన్ని సెపరేట్ గా చూడరు, కృష్ణుడికి సమర్పిస్తారు, కాబట్టి కృష్ణుడితో సంబంధంగా చూసి తీసుకుంటారు అనమాట. సో ప్రతి దానిలో కూడా వాళ్ళు కృష్ణుని చూడగలుగుతారు, అండ్ దిస్ ఇన్ ఎవ్రీథింగ్ కృష్ణ, కృష్ణ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఈవెన్ పరిపూర్ణ స్థాయిలో ప్రథమ స్థాయి అండ్ పర్ఫెక్ట్ స్టేజ్, సంపూర్ణంగా పరిపూర్ణ సాధించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కృష్ణుని మర్చిపోవాలని కూడా మర్చిపోలేరు. అదే కదా నెక్స్ట్ లో చెప్పారు ఏమని, ఫర్ దమ్ ఐ నాట్ లాస్ట్, వాళ్ళు నాకు ఎప్పటికీ దూరం కారు, నేను వాళ్ళకి ఎప్పటికీ దూరం కాను అని చెప్పి. మనం వృందావనంలో చూసుకోవచ్చు గోపికా స్త్రీలు ఏ విధంగా కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు 10 ఏళ్ళ వయసప్పుడే వెళ్ళిపోయాడు వృందావనం వదిలి అని, తిరిగి వస్తానని చెప్పారు కానీ కృష్ణుడు తిరిగి రారు. ఎందుకు రారు అని అడగద్దు, అది పిహెచ్డి టాపిక్, తదా చెప్తాను. వాట్ ఎవర్, మథుర వెళ్తారు, మథురలో కొండాలు ఉంటారు, అటు ద్వారకా వెళ్ళిపోతారు, కానీ గోపికా స్త్రీలు మాత్రం ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా కృష్ణుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడటమే కాదు, తర్వాత కృష్ణుడు ఒక సందర్భంలో ఉద్ధవుని పంపిస్తాడు అనమాట, ఉద్ధవుని పంపిస్తూ ఉంటాడు గోపిని చెప్పడానికి, నేను కృష్ణుడు త్వరలో వస్తాడు, మీరు ఎదురు చూడండి, మీరేం నిరుత్సాహపడద్దు అని చెప్పడానికి సందేశం పట్టుకొని ఉద్ధవుడు వస్తాడు వృందావనానికి. ఉద్ధవుడు వృందావనం వచ్చినప్పుడు ఉద్ధవుడు గోపికను చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. వాళ్ళు కృష్ణుడు పక్కన ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు, పక్కన ఎవరు లేరు కానీ మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంత తన్మయత కలిపారంటే వాళ్ళకి అది కృష్ణుడు లేడు అనే తెలియట్లేదు. అక్కడ ఒక తుమ్మిది ఉంటుంది, తుమ్మిదితో రాధారాణి మాట్లాడేస్తుంటుంది, ఆ తుమ్మిది కృష్ణుడితో కృష్ణుడు అనుకుంటుంది అనమాట. అంటే ప్రేమ అనేది ఆ స్థాయికి చేరిపోయినప్పుడు ఆ వ్యక్తి కనిపించడు, ఆ వ్యక్తి బదులు కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు అనమాట. అంతటి స్థాయికి వాళ్ళు చేరుకుంటారు. అని కృష్ణుడు కూడా మనం చూడొచ్చు అదే విధంగా, ఏ విధంగా అతను ద్వారకలో ఉంటారు కానీ ప్రతిరోజు కూడా జగన్నాథ స్వామి లీలలో మీకు చెప్పాను కదా, జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి లీల ఎలా వచ్చింది, కృష్ణుడు ప్రతిరోజు కూడా నిద్రలో గోపికల పేరు కలదిస్తూ ఉండేవాడు అనమాట. సో దాంతో ఏమైతుంది, ద్వారకా స్త్రీలు టెన్షన్ పడిపోతారు. ఇప్పుడు ఏ ఇంట్లో అయినా సరే భర్త తన పక్కన పడుకొని వేరే స్త్రీ పేరు తలుచుకుంటే ఏ భార్యను ఊరుకుంటుందా, ఏ కృష్ణ కదా ఎవరికైనా తలుచుకుంటా చెప్పు నాకని చెప్పి. సో ద్వారకా స్త్రీలు పట్రాణులు రుక్మిణి జతి వాళ్ళందరూ, అరే కృష్ణుడిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం మేము, కృష్ణుడు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు, రోజంతా బాగానే ఉంది, కానీ రాత్రి అయితే కృష్ణుడికి ఏమవుతుంది, నిద్రలో ఎప్పుడు గోపి గోపి రాధా రాధే అని చెప్పి కలవరిస్తున్నారు, అంటే బృందావన్ వ్రజవాస కలవరిస్తున్నారు. ఆ వ్రజవాసస్ ఎప్పుడు 10 ఏళ్ళప్పుడు విడిచిపెట్టిస్తారు, కృష్ణుడికి ఇప్పుడు 100 సంవత్సరాలు 120 ఇయర్స్, 100 ఏళ్ళు అయిపోయింది, అయినా సరే ఇంకా కృష్ణుడు వాళ్ళనే తలుచుకుంటూ ఉన్నాడు. ఏ అంటే వాట్ ఇస్ దిస్ అంటే నాకు అర్థమే కాదు. అప్పుడు ఆ నీళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, అప్పుడు రోహిణి మాత్రమే అప్రోచ్ అవుతారు బలరాముడి తల్లి, ఆవిడ చెప్తూ ఉంటుంది అది విని, జగన్నాథ లీల మీ అందరు తెలిసిందా లీల, కానీ చెప్పేది ఏంటంటే ఏ విధంగా ఒక శుద్ధ భక్తుడు ఏ విధంగా భగవంతుని ఎలాగా మర్చిపోలేడు, అదే విధంగా భగవంతుడు కూడా తన శుద్ధ భక్తుని ఎప్పటికీ మర్చిపోడు అనమాట. సో యాక్చువల్గా మనం అనుకుంటున్నాం, మనము నేను నాకు ఒక గురువు ఒక మెయిల్ వచ్చింది, హిస్ హోల్నెస్ లోకనాథ్ మహారాజ్ రాశారు, అందులో మహారాజ్ ఏమన్నారంటే మనము భగవంతుడితో ఎంత సెపరేషన్ ఫీల్ అవుతున్నామో తెలియదు కానీ భగవంతుడు అంతకన్నా ఎక్కువ సెపరేషన్ మనతో ఫీల్ మన వల్ల ఫీల్ అవుతున్నాడని చెప్పారనమాట. హీఈస్ మోర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఫీలింగ్ సెపరేషన్ ఫ్రమ్ అస్ దాన్ వాట్ వీఆర్ ఫీలింగ్ సెపరేషన్ ఫ్రమ్, కానీ మనము ఆ సెపరేషన్ ఆ దూరము అది మనము ఫీల్ అవ్వగలిగితే అది మన జీవిత యొక్క అదృష్టం. సో మనం ఇప్పుడు ఈ భగవద్గీత వింటున్నాం, భాగవతం వింటున్నాం, వీటన్నిటి ద్వారా మనం ఏం సాధిస్తున్నాం అంటే భగవంతుడి నుంచి సెపరేషన్ ఫీల్ అవ్వాలి. సెపరేషన్ అంటే ఏంటది? విరహం. ఆ విరహాన్ని మనం ఫీల్ అవ్వగలిగితే అది సక్సెస్ నీ జీవితానికి. ఆ విరహాన్ని నువ్వు ఫీల్ అవ్వగలిగితే కృష్ణ చాలు నాకు ఇది, నేను ఈ జన్మలోనే తిరిగి నేను చేరుకోవాలనుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి నువ్వు లేకుండా నేను ఉండలేను. సో ఈ ఇలాంటి విరహాన్ని మనం పొందగలిగితే దట్ ఈస్ ద పర్ఫెక్షన్. అండ్ ఒక శుద్ధ భక్తులు అనే వాళ్ళు వాళ్ళు ఈ లోకంలో ఉండగానే ఆ స్థాయిని చేరుకుంటారు. కాబట్టే ఏమవుతుంది, స్వాభావికంగా వాళ్ళు మృత్యు సమయంలో భగవంతుని స్మరించుకోండి. ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడు కూడా వాళ్ళ అనునిత్యం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి, భగవంతుకు సంబంధించే ఉంటాయి. స్వాభావికంగా మృత్యు సమయంలో కూడా వాళ్ళ ఆలోచనలు భగవంతుకు సంబంధించి ఉంటాయి అని భగవద్గీత 8వ అధ్యాయంలో అది చెప్పారు. ఏమన్నారు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలయవరం ఎప్రయాతి సమద్భావం యాతి నాసత్వ అసంశయ అని చెప్పారు అనమాట. కాబట్టి ఎవరైతే మృత్యు సమయంలో నన్ను తలుచుకుంటారో, నా పైన మనసు కేంద్రీకరిస్తారో, వాడు ఖచ్చితంగా నన్ను తిరిగి చేరుకుంటారని చెప్పడం జరిగింది. సో నథింగ్ ఇస్ అన్ యాక్సిడెంట్. ప్రతి దానికి కారణం ఉంది. మనకి ఈరోజు మనిషి జన్మ వచ్చింది అంటే కారణం ఉంది. ఒక దానికి రేపు వచ్చే జన్మలో మనకి వేరే శరీరం వస్తే కారణం, ప్రతి దానికి కారణం ఉంటుంది. అది ఏంటో కారణం అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క కోరిక. సో ఎలాంటి కోరికలు నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు అఫ్కోర్స్ అతను స్వయంగా దేవాది దేవుడు, రైట్, ఈ లోకంలో. కానీ భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు? భక్తావతారం. భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. చైతన్య మహాప్రభు భక్తావతారంలో వచ్చారు. కాబట్టి మహాప్రభు, అందుకే హిస్టోరియన్స్ మహాప్రభుని గ్రేట్ యూనో ఈజ్ ద ఒరిజినేటర్ ఆఫ్ సంకీర్తన మూమెంట్, అంటే సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించిన మహాభక్తుడు అని చెప్పి హిస్టోరియన్స్ రాస్తారు. దేవుడు అని చెప్పి చాలా మంది రాయారు. సరే, మనము భక్తావతారం, సరే, ఒక గ్రేట్ డివోట్ అనుకున్నా సరే, మహాప్రభు జీవన చరిత్ర ద్వారా మనం చూడొచ్చు ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఒక వ్యక్తి భగవంతుని ప్రేమించినప్పుడు, ఆ ప్రేమ అనేది పరాకాష్ఠ చేరుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో అన్నది శ్రీ చైతన్య మహాప్రభు జీవితం నుంచి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ యోగి చెప్తున్నారు కదా ఏమని, ఎవరైతే ప్రతిదాన్ని నన్ను చూస్తారు అండ్ ప్రతిది నాలో ఉందని చూస్తారు, అటువంటి వ్యక్తికి ప్రతి దగ్గర నన్ను చూస్తారు, అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు దూరం కాను, ఆ వ్యక్తి నాకు ఎప్పుడు దూరం కాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పేసి ఏ విధంగా అతను ఈజ్ దేర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకం ఉన్న కానీ ఈ లోకం చెందిన వారికి అది ఉండేవారు కాదనమాట. ఎలా అంటే ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరిలో ఉండేవారు అండ్ పూరి దగ్గరకు వస్తారు. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంటుందన్నమాట, మామూలు కొండ, చటక్ పర్వతం అంటారు దాన్ని. కానీ మహాప్రభు దాన్ని చూడగానే గోవర్ధన పర్వతం గుర్తుకొస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్ళి గోవర్ధన గోవాలని చెప్పి కౌకరించుకుంటారనమాట. ఎందుకంటే గోవర్ధన పర్వతం అంటే కృష్ణుడే కదా, కాబట్టి గోవర్ధన పర్వతం అని చెప్తారు. గోవర్ధన పర్వతం కాదు అని చెప్పి అయినా సరే మహాప్రభు ఆపలేరు. అక్కడ సముద్రం ఉంటుంది, ఆ సముద్రం చూడగానే యమున అనేది గుర్తుకొస్తుంది అనమాట. వెంటనే యమున అని చెప్పి అందులో దిగిపోతారనమాట, దూకేస్తారు. భక్తులు కష్టపడి బయటికి లాగి తీసుకొస్తారు. ఇవన్నీ చాలా అంటే చెప్తున్నాం కదా, ఆ ప్రేమ ఉన్మాదం అన్న స్థాయిలో ఉంటుంది మహాప్రభు. ఎక్కడ ఏం చూసినా సరే కృష్ణుడే మహాప్రభుకి కనిపించేవారు అనమాట. ఇంకొకసారి అక్కడ మహాప్రభు సన్యాసి, సన్యాసి అంటే మహాప్రభు స్త్రీలని 40 అడుగు దూరంలో పెట్టేవారు. అలాంటి శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి అంటే కనీసం దగ్గర కూడా రాణించేవారు కాదు. ఒకసారి అక్కడికి దేవదాసీలు వాళ్ళు ఏదో భగవంతుని కీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. కానీ మహాప్రభుకి ఆ కీర్తన వినగానే ఏం గుర్తుకొస్తుంది, వెంటనే ఈ రిమెంబర్స్ను, అంటే ఏ విధంగా గోపికా స్త్రీలు కృష్ణుడు విరహంలో కృష్ణుడు విరహంలో వారు గోపి గీతం పాడుతుంటే అది గుర్తుకొస్తుంది. వెంటనే మహాప్రభు పరిగెట్టుకుని గోపి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. భక్తులు ఆపుతారనమాట, మహాప్రభు మీరు సన్యాసి, మీరు స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు. కానీ మహాప్రభు దాన్ని మర్చిపోయి సన్యాసి అని మర్చిపోతారు, ఎదురుగా ఉన్న వాళ్ళు సాధారణ స్త్రీ మర్చిపోతారు అనమాట, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వెంటనే భక్తులు కష్టపడి మహాప్రభుని చేతులు కాబట్టి మహాప్రభు ఆపుతారు అనమాట. తర్వాత మహాప్రభు మళ్ళీ సాధారణ స్థాయికి వస్తారు. అప్పుడు ఆలోచిస్తారు, అరే మహాప్రభు అంటారు, ఈ రోజు మీరు నా ప్రాణం కాపాడారు అంటారు అనమాట. ఎందుకంటే నేను కానీ ఆ స్త్రీని ముట్టుకుంటే అక్కడెక్కడ చనిపోయి ఉండేవాడిని, సన్యాసి స్థాయిలో ఉన్నాడు కాబట్టి. సో సన్యాసి స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే, ఫర్ ఎ ప్యూర్ డివోట్, శుద్ధ భక్తులు ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధంగానే చూస్తారు, దేనిలో కూడా కృష్ణుడు డిఫరెంట్ గా చూడరు. అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు పేపర్ లోకి యాడ్ వచ్చి ఒక ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక సన్యాసి మాకు గొప్ప యోగి యోగి అనమాట. సో అతను ఆ ఆర్టికల్ అంటే ద సో కాల్డ్ ఇండియన్ యోగి హీ హేట్స్ మనీ అని చెప్పి ఆర్టికల్ హెడ్లైన్ అంటే హీ హేట్స్ మనీ, అతను కి డబ్బు అంటే విరక్తి అని చెప్పి. ప్రభుపాద్ చదివి వినిపిస్తారు, ప్రభుపాద్ ఈ పర్టికులర్ సో కాల్డ్ స్పిరిచువలిస్ట్ ఏమని చెప్పారు, హీ హేట్స్ మనీ అని చెప్పి. ప్రభుపాద్ చెప్తారు నవ్వి, మన హుండీ ఓపెన్ చేయండి అయ్యి అంటారు. ఆ హుండీ పెట్టి ఓపెన్ చేస్తే బోర్డులో నోట్లు పడతాయి, ప్రభుపాద నోట్లు కౌగులించుకుంటారు, కౌగులించుకుని ఫోటో తీయ్యి అంటారు అనమాట. నాకు అర్థం కాదు ఏంటి ప్రభుపాద ఎలా అంటున్నారు ఏంటంటే, ఆ నోట్లు కౌగులించుకుని ఫోటో తీయమంటే ఫోటో తీస్తారు. ప్రభుపాద ఆ ఫోటో ఇచ్చి ఆ పేపర్లో ఆర్టికల్ రాయండి ఏంటది భక్తివేదంత స్వామి లవ్స్ మనీ అని చెప్పి, అంటే నాకు డబ్బు అంటే ఇష్టము, అతనికి నా డబ్బు అంటే వ్యక్తి అన్నారు కదా, నాకు డబ్బు అంటే ఐ లవ్ మనీ, డబ్బు అంటే నాకు ప్రేమ అని చెప్పి. సో ప్రభుపాద ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నా శిష్యులకి చెప్పాలనుకున్నాయంటే, బయట వాళ్ళు ఇది మాయా ఇది అంటారు కానీ భక్తులు అనేవాడు ప్రతి ఒక్క దానిలో కూడా ప్రతిది బతుకున్నది బతికలేనిది, అది మ్యాటర్ అవ్వచ్చు స్పిరిట్ అవ్వచ్చు ఏదైనా సరే, స్పిరిట్ కూడా భగవంతుని యొక్క చెందినదే, మ్యాటర్ కూడా భగవంతుని చెందిందే, అవునా కాదా? 7వ అధ్యాయంలో ఇప్పుడు మీరు నెక్స్ట్ రాబోతున్నది చూస్తారు, భూమి అపో నల వాయు కమ్మనో బిద్దర్ ఏవచ అహంకార వితీయమ్మే భిన్నామే ప్రకృతి అస్తదా, భిన్నామే ప్రకృతి అస్తదా అంటే అవి భగవంతుని యొక్క శక్తి, కానీ ఏ శక్తి అది, వేరుపడిన శక్తి, దట్ ఇస్ లైక్ ఎక్స్టర్నల్ ఎనర్జీ బహిరంగ శక్తి. అండ్ తర్వాత జీవాత్మ ఏంటది, భగవంతుని యొక్క అంతర్యామి శక్తి. కాబట్టి ప్రతిదానిలో భగవంతుని చూడడము అంటే ప్రతిదానిలో అంటే అర్థం ఏంటి అంటే ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు, అదో అర్థము. రెండోది ఏంటంటే ప్రతి జడ పదార్థంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అండ్ రెండోది ప్రతిది కూడా అలా అర్థమైంది అంటే కేవలం అంతేకాదు, కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాబట్టి అది దేనికి ఉపయోగించాలి, భగవంతుని సేవలో వినియోగించాలి. సో ప్రభుపాద డబ్బును చూసారంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఈ డబ్బు ఏంటది, ఇది యాక్చువల్గా భగవంతుని యొక్క శక్తి లక్ష్మీదేవి, కాబట్టి ఆ శక్తిని తిరిగి భగవంతుని సేవ నారాయణ సేవలో వినియోగించాలి. కాబట్టి దాన్ని అది భౌతికమైన వస్తువుని చూడట్లేదు, ఆ డబ్బుని భౌతిక పదార్థంగా చూడలేదు, దాని ఏంటి దాన్ని కూడా అందులో కూడా భగవంతుని చూస్తున్నారు, అందులో కూడా భగవంతుని సేవను చూస్తున్నారు. సి భగవంతుని చూడడం అంటే ఏంటి, భగవంతుని సేవను చూడడం కూడా భగవంతుని చూడడంతో సమానమే. లైక్ ఈ మొబైల్లో నేను భగవంతుని చూస్తున్నానా అంటే ఈ మొబైల్లో నేను భగవంతుని సేవను చూస్తున్నాను, నేను ఈ మొబైల్ నాకు ఎంత ఉపయోగపడుతుంది, 100 మందికి 100,000 మందికి భగవంతుని సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫర్ మీ ఐ హావ్ టు రెస్పెక్ట్ దిస్. బయట వాడు కూడా మొబైల్ కాపాడుకుంటాడు దేనికోసము, ఎంజాయ్ చేసుకోవడం కోసము. మరి మాకు వీటితో సంబంధం లేదే, ఈ ల్యాప్టాప్తో సంబంధం లేదే, ఈ ఆఫీస్తో సంబంధం, ఈ కార్తో సంబంధం లేదు, ఇవే కావాలనుకుంటే వేరే లైఫ్ ఉండేది నాకు. కానీ మేము కూడా వీటిని గౌరవిస్తాం, ఎందుకంటే దీన్ని కూడా మేము మేము భగవంతుని చూస్తామంటే దిస్ భగవంతు సేవ చూస్తున్నాం, ఇది భగవంతు సేవకు వినియోగపడుతుంది, కాబట్టి ఇది కూడా ముఖ్యమే. ఈ విధంగా ప్రతి దానిలో కూడా మనము భగవంతుని చూస్తాము, ప్రతి దానిలో కూడా భగవంతుని సేవను చూస్తాము, తద్వారా ఏమవుతాము, భక్తుడు అనేవాడు ఒక యోగి అనేవాడు ఎంతో తపస్సు చేసి పరమాత్మని మీద అంగాల మీద ధ్యానం చేసిన తర్వాతనే అతడు ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడగలడు, సర్వత్రం భగవంతుని చూడగలడు. కానీ ఒక భక్తుడు అనేవాడు అంత కఠోర పరిశ్రమ అవసరం లేదు, ఎప్పుడైతే అతను భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటాడో, భగవంతుని సేవ పట్ల ఆకర్షణ పెంచుకుంటాడో, ఆటోమేటిక్ గా ఆ భక్తుడు అనేవాడు ప్రతి దానిలో కూడా భగవంతుని చూడగలడు, ప్రతి దాన్ని కూడా భగవంతునితో సంబంధంగా చూడగలడు. అప్పుడేమవుతుంది, దట్ ఈస్ ఆల్సో కృష్ణ భాష, అది కూడా కృష్ణ భక్తి అవుతుంది. సో ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ, ఏది కూడా కృష్ణకు సంబంధించి అవసరమైనప్పుడు దే విల్ నాట్ సి, వెన్ ఇట్ ఇస్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ దే విల్ సి. సో ఆ విధంగా ఒక డివోటీ అనేవాడు, యోగి అనేవాడు పరమాత్మకు మాత్రమే చూస్తాడు, కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండదు. భక్తుడు అనేవాడు భగవంతుని చూస్తాడు, భగవంతుని సేవ చూస్తాడు. అండ్ ఆ భగవంతుని సేవ లేనప్పుడు అతనికి ఆ ముక్తి కూడా అవసరం లేదు, అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది యోగి అనేవాడు అతనికి భక్తులకు సంపర్కం దొరకకపోతే అతను ఏం కోరుకుంటాడు, మోక్షాన్నే కోరుకుంటాడు, ముక్తినే కోరుకుంటాడు. ముక్తి వస్తే చాలు అంటే ఈ జన్మ ముక్తి చక్రాలు దాటేస్తే చాలు అని కోరుకుంటాడు. కానీ యోగి ఒక భక్తుడు మాత్రం దట్స్ నాట్ సఫిషియంట్. భాగవతంలో 3వ స్కందంలో ఒక శ్లోకం వస్తుంది, ఆ శ్లోకం ఇలా ఉంటుంది, సాలోక్య సార్ష్టి సామీప్య సారూపైకత్వం అప్యుత వియమానం నా గృహ్ణంతి వినా మత్సేవ నంజన. ఏమనొస్తుందంటే ఇది కపిలముని, కపిలముని అంటే భగవంతుని అవతారమే, కపిలముని శ్లోకం చెప్తారు. ఏమంటారంటే సాలోక్య, సాలోక్యం అంటే అది కూడా ఒక రకమైన ముక్తి, అంటే వైకుంఠ లోకం పొందడం అనమాట. వైకుంఠ లోకం దొరుకుతుంది, ఇంకేం కావాలి నీకు. సార్ష్టి, సార్ష్టి అంటే మహావిష్ణువుతో సమానమైన సిరి సంపదలు, అది కూడా ఒక రకమైన ముక్తి. ఐదు రకాల ముక్తులు ఉన్నాయి, సార్ష్టి అనేది ఒక రకమైన ముక్తి. సామీప్య, సామీప్య అంటే భగవంతుని యొక్క అంతరంగిక భక్తులు అవడం అనమాట, అది ఒక రకమైన ముక్తి. సారూప్య, సారూప్య అంటే భగవంతుని ఏ విధంగా చతుర్భుజంలో ఉంటారో మనం కూడా చతుర్భుజ రూపంలో చేరుతాము, అది ఒక రకమైన ముక్తి. ఏకత్వం, ఏకత్వం అంటే భగవంతుని లీనమైపోవడము. సో ఈ ఐదో ముక్తి ఏకత్వం అని చూసారా, దీన్ని భక్తులు ఎప్పుడు ఖండిస్తారు, చైతన్య మహాప్రభు ఖండిస్తారు, అందరూ వైష్ణవాచార్యులు అందరూ కూడా కరాఖండిగా ఖండిస్తారు. భగవంతుల్లో లీనమవడం అన్నది సూసైడ్, అది మంచి స్పిరిచువల్ సూసైడ్ అని చెప్తారు అనమాట ప్రభుపద భాష్యంలో రాశారు. మరి మిగతా నాలుగు ముక్తులు ఏంటవి, మిగతా నాలుగు ముక్తులు ప్రామాణికం, ఏంటది సాలోక్య, సారిష్టి, సామీప్య, సారూప్య. భాగవతం 3వ స్కందం 29వ శ్లోకం 29వ అధ్యాయం 13వ శ్లోకం సైట్. దియామానం నా గృహిణంతి, దియామానం అంటే దియామానం అంటే ఒకవేళ ఒక శుద్ధ భక్తుడికి భగవంతుడు స్వయంగా ఇచ్చినా సరే స్వామివారు ఇస్తున్నారు, నీకు ముక్తిని ఇస్తున్నాను అయ్యా అని చెప్పి స్వామివారు తన శుద్ధ భక్తికి ఇస్తున్నారు, నీకు ముక్తిని ఇస్తున్నాను దియామానం నా గృహిణంతి. కానీ భక్తులు ఏమంటాడంటే నాకు వద్దు స్వామి అంటాడంట, నా గృహిణంతి. ఎప్పుడు వద్దు, అదేంటి ఎందుకు వద్దు, అదేంటి భగవంతుని యొక్క అంతర్గత పాఠం చదువుతున్నావు అయినా వద్దు అంటున్నావేంటి, వైకుంఠ లోకాలకు చేరుతున్నావు అయినా వద్దు అంటున్నావేంటి అంటే కారణం ఏంటి, వినా మత్ సేవనం జనః అంటే వినా అంటే వితౌట్, అంటే భగవంతుని యొక్క సేవ లేనప్పుడు ఈ మిగతా నాలుగు ముక్తులు ఉన్నా సరే నాకు లాభం లేదు, నాకు అవసరం లేదు అని అర్థం. నీకు అర్థమైంది అంటే ఇక్కడ మనకి భక్తుడికి వైకుంఠ ప్రాప్తి రస్తూ అంట, వైకుంఠం లోకం వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలి ఇష్టం లేదని కాదు, లేకపోతే భగవంతుని యొక్క అంటే భగవంత స్వామి వారికి అంతరంగిక పాఠం అవడం ఇష్టం లేదని కాదు. డివోటీ వాంట్స్ ముక్తి, కానీ ఎలాంటి ముక్తి అది, ముక్తి విత్ సర్వీస్, వినా మత్ సేవనం జన, అటువంటి సేవకు దూరం అయినప్పుడు ఆ ముక్తి ఉన్నా తనకు అవసరం లేదని చెప్పి. అదే అష్టాంగ యోగి తేడా ఏంటంటే అష్టాంగ యోగి ముక్తిని మాత్రమే కోరుకుంటాడు, కానీ భగవంతుని చేరుకోవాలని కోరుకున్నాడు, కానీ భగవంతుని చేరిన తర్వాత ఏం చెయ్యాలి అనే విషయంలో యోగికి ఎప్పుడు అవగాహన ఉండదు. భక్తుడికి యోగికి తేడా, యోగి కూడా ప్రతి దగ్గర భగవంతుని చూడగలుగుతుంటాడు, ప్రతిదీ భగవంతుల్లో ఉందని చూడగలుగుతాడు, ప్రతి దానిలో భగవంతుని చూడగలుగుతాడు, భక్తుడు కూడా చూడగలుగుతాడు, మనం చూసాం తేడా. కానీ తేడా ఏంటంటే భక్తుడు చూడడం వరకు మాత్రమే కాదు, చూసిన తర్వాత దాన్ని తిరిగి ఎలా భగవంతుని సేవలో వినియోగించాలి అనే అవగాహన కలుగుంటాడు, ఎందుకంటే అతనికి సేవ అనేది ముఖ్యం అనమాట. అని యోగి అనే వాళ్ళు అక్కడ ఉండిపోతారు, వాళ్ళకి ఏంటంటే భగవంతుడే మోక్షాన్ని పొందాలి. నిరాకార యోగి అయితే బ్రహ్మజ్యోతిలో లీనమైపోతాడు, పరబ్రహ్మజ్యోతిలో లీనమైపోతాడు. అదే సాకార యోగి అయితే వైకుంఠ మోక్షం వస్తుంది, కానీ భగవంతుని సేవ రాదు. ఆ వైకుంఠకి వెళ్ళినా సరే వైకుంఠకి వెళ్ళిన తర్వాత స్వామివారి సేవ లేనప్పుడు అటువంటి వైకుంఠం కూడా నాకు వద్దు అని చెప్పి ఇక్కడ భక్తులు అంటున్నారు. ఇక్కడ కాబట్టి భక్తులు అనేవాడు ఈ లోకంలో ఇహలోకమా పరలోకమా అనేది ముఖ్యం కాదు, ఎక్కడున్నా సరే భగవంతుడితో ప్రేమయుత సేవ అనేది అతనికి ముఖ్యం. సో ఇది డిఫరెన్స్. ఎసెన్షియల్ గా ఈరోజు క్లాస్ ఇక్కడతో విరామం ఇద్దాము. మనం ఏం చూసాము అంటే ఈరోజు క్లాస్ లో ఫస్ట్ మనము యోగ్య మార్గానికి భక్తి మార్గానికి సారూప్యత భిన్నత్వం చూసాము, ఏ విధంగా పూర్ణత్వం స్థాయిలో ఉన్న యోగి ఏ విధంగా మొత్తం ప్రతి దగ్గర పరమాత్మను చూడగలని చూసాము, అండ్ భక్తుడు అనేవాడు భగవంతుని చూస్తాడు, యోగి అనేవాడు పరమాత్మను చూస్తాడు. కాబట్టి ఒక యోగి అయినా సరే భక్తుడైనా సరే ప్రతి జీవిని గౌరవిస్తాడు, ప్రతి జీవిని కూడా భగవంతుని సమానంగా చూస్తాడు, ఇది మనం చూస్తాం అనమాట. అండ్ ఎప్పుడు అందు పూర్ణత్వం సాధించిన యోగి కానీ భక్తుడు కానీ అతడు భగవంతుని మర్చిపోలేడు, భక్తుడు అనేవాడు. గోపికల ఉదాహరణ చూసాము, మహాప్రభు ఉదాహరణ చూసాము, అండ్ భగవంతుడు కూడా అటువంటి భక్తులు మర్చిపోలేడు. మనం కృష్ణుడు ఏ విధంగా గోపికల్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతే చూసాము, అండ్ మనం ఏం చూసాము, భక్తుడు అనేవాడు కేవలం భగవంతుని మాత్రమే చూడ్డు, ప్రతిదీ భగవంతుని చూసిన తర్వాత పెద్దదానిలోని తర్వాత అది భగవంతుని అంశం కాబట్టి దాన్ని తిరిగి భగవంతుని సేవలు ఎలా వినియోగించాలని కూడా ఆలోచిస్తాడు. ఈ నాట్ ఓన్లీ సీస్ ఎవ్రీథింగ్ కృష్ణస్ ఎనర్జీ, భగవంతుని యొక్క శక్తిని చూస్తాడు, ఆ శక్తిని తిరిగి భగవంతుని సేవలు వినియోగించే ప్రయత్నిస్తూ ఉంటాడు భక్తుడు అనేవాడు. యోగి అనేవాడు ఏమంటే జస్ట్ సీస్ ఇట్ అండ్ తర్వాత తద్వారా ఆ భగవంతుని చూసి భౌతిక విషయాల మీద ఆసక్తి వదులుకొని అతడు మోక్షాన్ని పొందాలనుకుంటాడు. భక్తుడు అనేవాడు భగవంతుని సేవ లేని మోక్షాన్ని కూడా అతను తిరస్కరిస్తాడు. అతనికి ఏంటది, ఈ లోకమా వైకుంఠ లోకమా ముఖ్యం కాదు, వైకుంఠ లోకంకి వెళ్ళినా సరే సేవ లేకపోతే అక్కడ ఉండడు. అండ్ ప్రేమయుత సేవ, భౌతిక లోకమైనా సరే ప్రేమయుత సేవ అయితే నిశ్చింతగా ఉంటాడు. దిస్ ఇస్ ద యాక్చువల్ డిఫరెన్స్. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ టైం ఎంత అయింది? 8:30. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఆయన అడిగారు, హౌ కుడ్ వన్ సే ద ఇన్నర్ థాట్స్ ఆఫ్ యోగి, ఒక ప్రామాణికమైన యోగి యొక్క అంతరంగిక ఆలోచనలు మనం ఎలా చెప్పకూడదు చెప్పి. సో మనం చెప్తున్నట్టుగా యోగి అనేవాళ్ళు ఐదర్ సాకార యోగి నిరాకార యోగి అవుతారనమాట, రైట్? అండ్ యోగం సింపుల్ చెప్తున్నాము, ఆ యోగి ఆలోచనల్లో భగవంతుని సేవ అనేది ఉంటే అప్పుడు నాచురల్ గా అతను భక్తుడు అయిపోయినట్టు లెక్క. ఇట్స్ లైక్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ థాట్స్ ఆఫ్ లవ్ అండ్ సర్వ్, ప్రేమ మరియు సేవ అనే ఆలోచన యోగి హృదయంలో వచ్చింది అంటే అతడు నాచురల్ గా ప్రమోషన్ అయ్యాడని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ యోగ మార్గం నుంచి చెప్పండి, కర్మయోగి నుంచి జ్ఞానయోగి అవుతారు, కర్మయోగ ద్వారా డిటాచ్ అవుతారు, డిటాచ్ అయినప్పుడు జ్ఞానయోగ మార్గానికి వస్తారు, జ్ఞానయోగ ద్వారా ధ్యాన యోగానికి వస్తారు, ధ్యాన యోగం నుంచి భక్తి యోగానికి వస్తారు. ఇది ఒక రకమైన మార్గం. ఇంకో డైరెక్ట్ గా భక్తి యోగానికి వస్తారు అదే మార్గం. మనము డైరెక్ట్ గా గురువు సాధువు నుంచి విని మన భక్తిలోకి వచ్చాం. మనం ఏం కర్మయోగ ధ్యాన యోగ జ్ఞాన యోగ అని చేసిన వాళ్ళం మనం, బట్ దట్ ఇస్ వన్ వే. సో ఏ విధంగా జ్ఞాన యోగం నుంచి ధ్యాన యోగం అనేది న్యాచురల్ ప్రోగ్రెషన్, అదే విధంగా ధ్యాన యోగం నుంచి భక్తి యోగం అనేది వన్ ఆఫ్ ద న్యాచురల్ ప్రోగ్రెషన్స్. కాబట్టి ఆ యోగి ఎప్పుడైతే ధ్యాన భాగవతంలో ఉంది చూడండి, భాగవతంలో మూడో స్కంధంలో వస్తుంది, ఆ యోగి అనేవాడు భగవంతుని యొక్క అంగాల మీద ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాడో అలా చేసినప్పుడు ఆ భగవంతుని యొక్క రూపం మీద ప్రేమ పుట్టినప్పుడు స్వాభావికంగా అతడు భక్తి అనే స్పియర్ అడుగు పెడతాడు అనమాట. అతను భక్తి మార్గం అడుగు పెట్టాడంటే అంటే అప్పుడే భక్తులకు వచ్చాడని అర్థం కాదు, రెడీమేడ్ బికాస్ ప్యూర్ డివోటీ. మనం భక్తి మార్గంలోకి వచ్చాము కానీ మనం శుద్ధ మంత్రానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఎంతో చేస్తున్నారు, పేర్లున్నారు, అక్కడి నుంచి ఆ భగవంత ప్రేమ పుట్టుకెళ్ళినప్పుడు సడన్ గా భక్తి మార్గంలో అడుగు పెడితే దే బికమ్ ప్యూర్ డివోటీ ఆన్ ద స్పాట్. అందుకని ఆల్రెడీ ఆ స్థాయికి చేరుకున్నారు, ధారణ ధ్యాన సమాధి స్థాయికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళు. ఇవన్నీ ఒక రకం చెప్పాలంటే మన ఈ రోజు మన కలియుగ బుర్రలకి టెక్నికల్ గా అనిపిస్తాయి ఇవన్నీ, బికాస్ వీఆర్ ఈ రోజుల్లో వాస్తవం చెప్తాను, వాస్తవమైన యోగులు చాలా తక్కువ, అటువంటి యోగులు ఎవరితో మాట్లాడరు. కానీ నేను చెప్తుంది భగవద్గీత భాగవతం ఆధారంగా అష్టాంగ యోగ మార్గం నుంచి చెప్తున్నా అనమాట. ఫర్ ద మెటీరియల్ దగ్గర మోక్తి ఇస్ ద ముక్తి ఇస్ దేర్ డెస్టినేషన్. ఓకే, అండ్ యాజ్ ఎ సెడ్ భక్తులకి కొన్ని కొన్ని దగ్గరలో భక్తులకి కూడా ముక్తి అనే పదాన్ని వాడతారు. తేడా ఏంటి అంటే ఫర్ ఎ డివోటీ భక్తులు భక్తులు డిఫరెంట్ కానీ ముక్తి అంటే స్వరూపేణ వ్యవస్థిత అని చెప్పి, రైట్? ముక్తి అన్యత్త రూపం స్వరూపేణ వ్యవస్థిత అని చెప్పి అంటే స్వరూపైన అంటే నీ యొక్క వాస్తవ స్థితి. వాస్తవ స్థితి అంటే జీవి యొక్క వాస్తవ స్థితి ఏంటి? జీవి యొక్క వాస్తవ స్థితి భగవంతుని యొక్క సేవ. కాబట్టి అది వివిధ రూపాల్లో ఉండొచ్చు. కాబట్టి తిరిగి భగవంతుని నామంలో మన యొక్క స్వరూపం అంటే ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంకి వచ్చినప్పుడు ఒక రకంగా వచ్చాం, కానీ భగవంతుని నామంలో మన అందరికి ఒక రూపం ఉంటుంది. సో ఆ వాస్తవ రూపాన్ని తిరిగి చేరుకొని ఆ వాస్తవ రూపంలో శాశ్వత రూపంలో భగవంతునికి ప్రేమతో సేవ చేసినప్పుడు అది భక్తుల దృష్టిలో ముక్తి. అండ్ యోగి దృష్టిలో ముక్తి అంటే దే డైరెక్ట్లీ అంటే సాకార యోగి దృష్టిలో అంటే డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళడం అంటుంది జన్మ మృత్యు. నిరాకార యోగిలో ముక్తి అంటే ఏంటి? వాళ్ళు భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడము, నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడము, అది యోగుల యొక్క నిరాకార యోగి అది వాళ్ళ ముక్తి. సో దిస్ ఇస్ వెరీ వెరీ టెక్నికల్. అండ్ మీకు ఇప్పుడు 7th chapter వచ్చిన తర్వాత మీరు 6th అధ్యాయం అయిన తర్వాత మీకు 2 ఎగ్జామ్స్ పెడతాము, అప్పుడు 11th వచ్చినప్పుడు మీకు ఇంకా చాలా విషయాలు మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, I have another meeting now. I have to rush. Hare Krishna. Thank you so much. Srimad Bhagavad Gita ki jai.